ఒకటి నుండి 8 మంత్రాలు.
తత్
తదేతత్ సత్యం
సత్యం, తదేతత్ సత్యం, యథా సుదీప్త
యథాసుదీప్త పావకాత్.
పావకాత్, యథా సుదీప్త పావకాత్,
విస్ఫులింగ సహస్రశః.
విస్ఫులింగావ సహస్రశః,
ప్రభవంతే సరూపాః,
ప్రభవంతే సరూపాః,
తదాక్షరాత్,
తదాక్షరాత్,
వివిధా సౌమ్య భావాః,
వివిధా సౌమ్య భావాః,
ప్రజాయంతే
ప్రజాయంతే
తత్ర చైవాపి యంతి,
తత్ర చైవాపి యంది.
దివ్యోహ్యమూర్త పురుషః,
దివ్యోహ్యమూర్త పురుషః,
స బాహ్యాభ్యంతరో హ్యజః,
స బాహ్యాభ్యంతరో హ్యజః,
అప్రాణో హ్యమనా శుభ్రోః,
అప్రాణో హ్యమనా శుభ్రోః,
అక్షరాత్ పరతః పరః,
అక్షరాత్ పరతః పరః.
ఏతస్మాద్ జాయతే ప్రాణః.
ఏతస్మాద్ జాయతే ప్రాణః.
మనః సర్వేంద్రియాణి చ,
మనః సర్వేంద్రియాణి చ.
సంవాయుర్జ్యోతిరాపః,
హం వాయుర్జ్యోతిరాపః.
పృథివీ విశ్వస్య ధారిణీ,
పృథివీ విశ్వస్య ధారిణీ.
అగ్నిర్మూర్ధా,
అగ్నిర్మూర్ధా.
చక్షుషీ చంద్రసూర్యో,
చక్షుషీ చంద్రసూర్యౌ.
దిశః శ్రోత్రే,
దిశః శ్రోత్రే.
వాగ్వివృతాశ్చ వేదాః,
వాగ్వివృతాశ్చ వేదాః.
వాయుప్రాణో,
వాయుప్రాణో.
హృదయం విశ్వమస్య,
హృదయం విశ్వమస్య.
పద్భ్యాం పృథివీహ్యేష,
పద్భ్యాం పృథివీహ్యేష.
సర్వభూతాంతరాత్మా,
సర్వభూతాంతరాత్మా.
తస్మాదగ్నిః,
తస్మాదగ్నిః.
సమిధో యస్య సూర్యః,
సమిధో యస్య సూర్యః.
సోమాత్ పర్జన్యః,
సోమాత్ పర్జన్యః.
ఓషధయస్య పృథివ్యాం,
ఓషధయ పృథివ్యాం.
హుమాన్ రేతః,
హుమాన్ రేతః.
సించతి యోషితాయాం,
సించతి యోషితాయాం.
బహ్వీ ప్రజాః,
బహ్వీ ప్రజాః.
పురుషాత్ సంప్రసూతాః,
పురుషాత్ సంప్రసూతాః.
తస్మాదృచః,
తస్మాదృచః.
సామయజుంషి దీక్షా,
సామయజూంషి దీక్షా.
యజ్ఞాశ్చ సర్వే,
యజ్ఞాశ్చ సర్వే.
క్రతవో దక్షిణాశ్చ,
క్రతవో దక్షిణాశ్చ.
సంవత్సరశ్చ,
సంవత్సరశ్చ.
యజమానశ్చ లోకాః,
యజమానశ్చ లోకాః.
సోమో యత్ర,
సోమో యత్ర.
పవతే యత్ర సూర్యః,
పవతే యత్ర సూర్యః.
తస్మాచ్చ దేవా,
తస్మాచ్చ దేవా.
బహుధా సంప్రసూతాః,
బహుధా సంప్రసూతాః.
సాధ్యా మనుష్యాః,
సాధ్యా మనుష్యాః.
పశవో వయాంసి,
పశవో వయాంసి.
ప్రాణాపానౌ,
प्राणापानौ
व्रीहियवौ तपश्च
व्रीहियवौ तपश्च
श्रद्धा सत्यम्
श्रद्धा सत्यम्
ब्रह्मचर्यं विधिश्च
ब्रह्मचर्यं विधिश्च
सप्तप्राणाः
सप्तप्राणाः
प्रभवन्ति तस्मात्
प्रभवन्ति तस्मात्
सप्तार्षिषः
सप्ताक्षिषः
समिधः सप्त होमाः
समिधः सप्त होमाः
सप्त इमे लोकाः
सप्त इमे लोकाः
येषु चरन्ति प्राणा
येषु चरन्ति प्राणा
गुहाशया
गुहाशया
निहिता सप्त सप्त
निहिता सप्त सप्त
పరతత్వం నుండి వచ్చినటువంటి సప్త సంఖ్యలో ఉన్న విషయాలన్నింటినీ కూడా మనం ఈ మంత్రంలో చెప్పుకున్నాం. పరమాత్మ నుండి ఏమేమి వచ్చినాయి అంటే సప్త ప్రాణాలు, సప్త జ్వాలలు, సప్త సమిధలు, సప్త హోమాలు, సప్త లోకాలు. కాకపోతే వీటి అర్థాలు మాత్రం వేరు. ప్రాణాలు అంటే ప్రాణాలు కాదు, జ్వాలలు అంటే జ్వాలలు కాదు, సమిధలు అంటే సమిధలు కాదు, హోమాలు అంటే హోమాలు కాదు, లోకాలంటే లోకాలు కాదు. ఏమిటి వీటి అర్థాలు అని అంటే నేను చెప్పుకున్నాం. సప్త ప్రాణాలు అంటే ఏడు ప్రాణాలు, అంటే ఏడు ఇంద్రియాలు. ఎక్కడున్నాయి ఇంద్రియాలు అంటే మన శిరస్సులోనే ఉన్నాయి. ఏడు కూడా ఇక్కడే ఉన్నాయి. రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కురంధ్రాలు, ఒకటి నోరు. ఈ ఏడు కూడా శిరస్సులో ఉన్నటువంటి ఇంద్రియాలు, వీటిని సప్త ప్రాణాలు అన్నారు. ఇక సప్త జ్వాలలు అంటే ఇంద్రియాల యొక్క గ్రహణ శక్తులు ఏం చేస్తున్నాయి? రెండు కళ్ళునేమో చూడటానికి, రెండు చెవులు వినటానికి, రెండు ముక్కురంధ్రాలు గాలిని పీల్చటానికి, వాసనలు పీల్చటానికి, ఒకటి నోరు రుచి చూడటానికి. మొత్తం ఏడు. ఇవి గ్రహణ శక్తులు, వీటినే జ్వాలలు అన్నారు. ఇక సప్త సమిధలు, సమిధి కనుక వేస్తే అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అలాగే ఇంద్రియ విషయాలు మన ఇంద్రియాల్లో కనుక వేస్తే ఇంద్రియాలన్నీ కూడా జ్వలించిపోతాయి. ఇంద్రియ విషయాలు ఏమిటి? శబ్ద, రూప, రస, గంధాలు. నాలుగే కదండి, కానీ ఏడు ఎట్లా అవుతున్నాయి? ఏడుగా చెప్పారు కదా. అంటే కన్ను బాహ్య విషయాలను చూస్తుంది, శరీరాన్ని కూడా చూస్తుంది. అలాగే చెవులు బయట నుంచి వచ్చే శబ్దాలను వింటుంది, లోపల శబ్దాలను కూడా వింటుంది. మరి గంధం, వాసన బయట ఉన్నటువంటి వాటిని స్వీకరిస్తుంది, లోపల ఉన్న దాన్ని తెలుసుకుంటుంది. అయితే రసం, రుచి బయట ఉన్నటువంటి వస్తువుని మాత్రమే రుచి చెప్పుద్ది, కానీ లోపల ఉన్న దాన్ని రుచి చెప్పేది కాదు. అందుకని మొత్తం ఏడైంది. ఇవే సప్త సమిధలు. ఇక సప్త హోమాలు. హోమాలు అంటే ఆహుతులు, అంటే అగ్నిలో వేసేటువంటి ఆహుతులు. అక్కడైతే ఏం చేస్తాం? కొన్ని సమిధలు, ఆవు నెయ్యి, మధుర పదార్థాలు ఇలాంటివి వేస్తుంటాం. మరి ఇక్కడ ఇంద్రియాల్లో ఇంద్రియ విషయాలను వేస్తుంటాం. అప్పుడు ఏమవుద్ది అంటే విషయ జ్ఞానం కలుగుద్ది. ఇంద్రియాలంటే కన్ను, అలాగే ఇంద్రియ విషయాలంటే చూచే వస్తువులు, ఏదో ఒక పుణ్యక్షేత్రం కావచ్చు, లేకపోతే ఒక వస్తువు కావచ్చు, ఇలా ఏదైనా సరే చూచేటువంటివి. కనుక అప్పుడేమవుద్ది మనకి విషయ జ్ఞానం వస్తుంది. దేన్ని చూస్తే దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు వస్తుంది. ఒక మనిషిని చూసినా ఆ మనిషికి సంబంధించినటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఏం తెలుస్తుందండి అంటే, ఎంత ఎత్తున్నాడు, ఎంతలా ఉన్నాడు, చేతులు కాళ్ళు ఎట్టున్నాయో, ఏవైనా వంకరలు ఉన్నాయో లేవో, ఇవన్నీ తెలుస్తాయి కదా. అతడి మనసు జరిగిపోవచ్చు కానీ ఇది తెలుస్తుంది. అట్లానే విన్నా కూడా ఓ జ్ఞానం, విషయ జ్ఞానం, ఏ మాటలు ఎవరైతే మాట్లాడారో ఆ మాటలకు సంబంధించినటువంటి జ్ఞానం మనకి తెలుస్తుంది. ఇలా కలిగేటువంటి విషయ జ్ఞానం, దీన్నే సప్త హోమాలు లేదా సప్త ఆహుతులు అన్నారు. ఇక చివరిగా సప్త లోకాలు. ఏమిటి లోకాలంటే? లోకాలంటే మనకి వెన్నెముకని ఆశ్రయించుకున్నటువంటి సుషుమ్నా నాడి లేదా బ్రహ్మనాడి, దానిలో ఉన్నటువంటి ఆరు ముడులు చివర ఓపెన్. ఈ ఆరు ముడులు ఆరు చక్రాలు. ఆ ఆరు చక్రాలు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం, ఆరు. మరి ఇక్కడ ఏడు చెప్పారు కదా, ఏడవది సహస్రారం. ఈ ఏడు కూడా మనకి ఇక్కడ లోకాలు అని అన్నారు. ఈ ఏడు కూడా నాడీ కేంద్రాలు. ఇవి ప్రాణశక్తులు సంచరించేటువంటి లోకాలు. ఇందులో ప్రాణశక్తి సంచరిస్తూ ఉంటుంది. ప్రాణశక్తులు ఏమిటి? మన జాగ్రత్త అవస్థలో మనం మాట్లాడుతున్నా, చూస్తున్నా, వింటున్నా, చెబుతున్నా, ఏం చేస్తున్నప్పటికీ కూడా మనకి ప్రాణశక్తి అవసరం. కాబట్టి ప్రాణశక్తి సంచరిస్తుంటేనే మనం ఇక్కడ పనులు చేయగలుగుతున్నాం. అలాగే స్వప్నావస్థలో కూడా అక్కడ ఈ ప్రాణశక్తులు కావాలి. మరి సుషుప్తిలో ఇక వీటితో పని లేదు, అన్ని చప్పగా పడుకొని నిద్రపోతాయి, కదలవు మెదలవు. అందుకని అక్కడ ఇంకేం అక్కర్లేదు. అందుకనే హృద్గుహలో ఉంటూ ప్రాణశక్తులు సంచరించేటువంటి లోకాలు అన్నారు. హృదయం అనేటువంటి గుహలో ఉండి ప్రాణశక్తులు సంచరించేటువంటి లోకాలే ఈ ఏడు నాడీ కేంద్రాలు. ఇట్లా చెప్పి ఇప్పుడు పరమాత్మ నుంచి వచ్చేటువంటివన్నీ కూడా వరుసగా చెబుతున్నారు. ఇప్పుడు సప్త సంఖ్యలో చెప్పారు. ఇక సముద్రాలు, కొండలు, పర్వతాలు, నదులు, అలాగే ఏమేమి వస్తున్నాయో ఔషధులు, వీటన్నిటిని గురించి మనకి ఇప్పుడు తర్వాత మంత్రం 9వ మంత్రంలో చెప్పబోతున్నారు. 9వ మంత్రం చూడండి. అత సముద్ర
అత సముద్ర
గిరయశ్చ సర్వే
గిరయశ్చ సర్వే
అస్మాత్ స్యందతే
అస్మాత్ స్యందంతే
సింధవ సర్వరూపాః
సింధవ సర్వరూపాః
అతశ్చ సర్వా
అతశ్చ సర్వా
ఓషధయో రసశ్చ
ఓషధయో రసశ్చ
ఏనైష భూతైః
ఏనైష భూతైః
తిష్టతే హ్యంతరాత్మా
తిష్టతే హ్యంతరాత్మా
అతః సముద్రా
అతః సముద్రా
గిరయశ్చ సర్వే
గిరయశ్చ సర్వే
అస్మాత్ స్యందతే
అస్మాత్ స్యందతే
సింధవః సర్వరూపాః
సింధవ సర్వరూపాః
అతశ్చ సర్వా
అతశ్చ
ఓషధయో రసశ్చ
ఓషధయో రసశ్చ
ఏనైష భూతైః
ఏనైష భూతైః
తిష్టతే హ్యంతరాత్మా
తిష్టతే హ్యంతరాత్మా
అతః దాని నుండే, అంటే ఆ పరమాత్మ నుండే సర్వే సముద్రా, అన్ని సముద్రాలు, ఆ పరమాత్మ నుండే అన్ని సముద్రాలు వస్తున్నాయి. గిరయః, పర్వతాలు కూడా వస్తున్నాయి. సర్వరూపా సింధవః, సర్వరూపా సింధవః, అనేక రూపాల్లో ఉన్నటువంటి సింధవః అంటే నదులు. అస్మాత్ స్యందతే, ఆ పరమాత్మ నుండే ప్రవహిస్తా ఉన్నాయి. అతహచ, ఆ పరమాత్మ నుండే సర్వ ఓషధయోహో, అన్ని ఓషధులు కూడా, రసహచ రసములు కూడా, అన్ని ఓషధులు అన్ని రసములు కూడా వచ్చేస్తా ఉన్నాయి. ఏనా, దీనివల్ల ఏష అంతరాత్మ, ఈ సూక్ష్మ శరీరం, దీనివల్ల ఈ సూక్ష్మ శరీరం భూతై తిష్టతే, పంచభూతాల చేత ఆవరించబడిందో, ఆ ఔషధులు కూడా దాని నుండే వస్తాయి. పంచభూతాలన్నీ కూడా, ఇదిగో ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఆ సూక్ష్మ శరీరాన్ని ఆవరించి ఉన్నాయి. అంటే ఏమున్నాయ్యా శరీరములు అంటే పంచభూతాలు ఉన్నాయి అంటాం. ఏమున్నాయి పంచభూతాలు? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, రెండు కూడా పంచభూతాలతోనే ఉంది. కాకపోతే పంచీకరణం చెంది స్థూలభూతాలుగా మారినటువంటి పంచభూతాలతో స్థూలదేహం వచ్చింది. పంచీకరణం చెందకుండా సరాసరిగా తన్మాత్రలుగా సూక్ష్మభూతాలుగా వచ్చినటువంటి సూక్ష్మ పంచభూతాలతో సూక్ష్మ శరీరం ఏర్పడింది. మనలో ఉన్నటువంటి ఎముకలు గట్టి పదార్థం, అది భూమి, భూమికి సంబంధించింది. పంచభూతాల్లో భూమి మొదలది. మనలో ఉన్నటువంటి రక్తము చీము, అది నీటికి సంబంధించింది. మనలో ఉన్నటువంటి అగ్ని, టెంపరేచర్ అగ్నికి సంబంధించింది. అలాగే మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి వాయువు ద్వారా, ఇది వాయువుకి సంబంధించింది. మనలోనే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి, వాక్యువల్స్. ఆ ఖాళీ ప్రదేశం ఉండబట్టే మనం ఏం తిన్నా లోపల పోతా ఉంది, మళ్ళీ ఖాళీ అయి మళ్ళీ ఖాళీ ప్రదేశాలు వస్తుంటాయి, మళ్ళీ వేస్తూ ఉంటాం దాంట్లో, మళ్ళీ పోతా ఉంటుంది. ఆ ప్రకారంగా ఆకాశం, ఇలా ఐదు పంచభూతాలు కూడా మన దేహంలోనే ఉన్నాయి. ఇంతకీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ నుండి వచ్చినాయి. పరమాత్మ నుండే పంచభూతాలు వచ్చినాయి, ఇంతకుముందు అనేక సార్లు చెప్పుకున్నాం. కాబట్టి దాంట్లో మనకే సందేహం లేదు. అయితే సముద్రాలు వచ్చినాయి, నదులు వచ్చినాయి, పర్వతాలు వచ్చినాయి అంటున్నారే, కొద్దిగా సందేహం ఇక్కడే. అయితే ఆ పరతత్వం నుంచి వచ్చినటువంటి వాటిల్లో సముద్రాలు, నదులు రెండు ఇక్కడ చెప్పారు. పర్వతాలు చెప్పారు కానీ కొండలు చెప్పాల. ఇంతకి ఏమిటి తేడా? సముద్రాలు, నదులు. సముద్రం అంటే పెద్ద అగాధం, అది ఎంత ఉంటుందో చెప్పడానికి వీల్లేదు. అది ఒడ్డున కొంత దూరం మాత్రమే వస్తుంది, మళ్ళీ వెనక్కి పోతుంది. నదులు అట్లా కాదు, ప్రవహిస్తూ ఉంటాయి, మళ్ళీ వెనక్కి రావు. ముందుకు పోవటమే కానీ వెనక చూపు లేదు వాటికి, పోయి 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 ఆ సముద్రంలో కలుస్తాయి. అందుకని అలా కదిలేవి నదులు, కదలంది సముద్రం. చిన్నవి నదులు, పెద్దది సముద్రం. అలాగనే పర్వతాలు, కొండలు. ఇవేమిటండి అనంటే పర్వతాలంటే చాలా పెద్దవి, నడిచి ఎక్కాలంటే ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు పట్టేయే కానీ ఒక గంట, 2 గంటలు ఎక్కేయి కాదు. చిన్న చిన్న వాటిని కొండలు అంటారు. అలా 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఇది తేడా. సరే, అపరిమితమైనటువంటి జలాలతో కూడినటువంటి సముద్రాలు పరమాత్మ నుండే ఆవిర్భవించినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? పరమాత్మ నుండే రావాలి. ఎవరు కూడా సృష్టించలేదు వీటిని, పరమాత్మ నుండే వచ్చింది. మరి నదులు ఎలా వచ్చినాయండి? అంటే ఈ సముద్రంలో ఉన్నటువంటి జలాలన్నీ సూర్యరశ్మికి వేడెక్కుతాయి, వేడెక్కి ఆవిరిగా మారుతాయి. ఆవిరిగా మారిన తర్వాత వాటి యొక్క డెన్సిటీ తగ్గుద్ది, అప్పుడు అవి పైకి పోతాయి, క్రిందికి రావు, పైకి పోతాయి. పైకి పోయిన తర్వాత అవి మేఘాలుగా మారిపోతాయి. ఆ మేఘాలేమో ప్రయాణం చేస్తాయి ఆకాశంలో, మేఘాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ మేఘాలు చల్లబడితే వర్షం వస్తుంది, లేదా మేఘాలు గనక ఏదైనా అడ్డం వస్తే వర్షం వస్తుంది. మేఘాలకి అడ్డం వచ్చేవి పర్వతాలు కనుక, పర్వతాలుంటే మేఘాలకు అడ్డొచ్చి వర్షం కురుస్తుంది. అలా వర్షం గనక కురిస్తే కొండల్లో, కోనల్లో, పర్వతాల్లో, అరణ్యాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో అంతటా కూడా ఈ వర్షం పడి, ఆ వర్షం అంతా చివరికి నదులుగా మారిపోయి అది పల్లెలు, పట్టణాలు, అరణ్యాలు గుండా ప్రవహిస్తూ ఈ భూమి మీద అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ చివరికి తమ పుట్టిన చోట అయినటువంటి సముద్రాన్ని చేరుకుంటాయి. పుట్టిన చోట ఏమిటండి? అవును, పుట్టిన చోట సముద్రమే. ఎందుకని? సముద్ర జలాలేగా వేడెక్కి ఆవిరై మేఘాలుగా మారి చల్లబడి వర్షాన్ని ఇస్తున్నాయి. మళ్ళీ వర్షం వచ్చినటువంటి నీరు ప్రవహించి ప్రవహించి చివరికి మళ్ళీ ఆ సముద్రాన్ని చేరుతుంది. కాకపోతే ఈలోగా సరాసరి నదుల్లో కాదుగా పడేది, పల్లెల్లో, పట్టణాల్లో, పంట పొలాల్లో, సముద్రాల్లో, ఎక్కడ పడితే అక్కడే పడతా ఉంటాయి. కనుక ఇవి ఎక్కడ ఆ పంట పొలాల్లో పడినప్పుడు ఆ నీరు ఆ చెట్లకి, మొక్కలకి, సస్యాలకి అన్నీ చేరి వాటి నుంచి రకరకాలైనటువంటి ఔషధులు వస్తాయి. అంటే మానవుడు తినటానికి వీలయ్యేటట్లుగా సస్యాలు, వరి, యవలు, అలాగనే పండ్లు, అలాగనే కాయలు, అలాగే ఆకులు, అలాగే రకరకాలైనటువంటి తినటానికి వీలైనటువంటివన్నీ కూడా ఆ వృక్షాల నుంచి వస్తుంది, వృక్ష సంపద. కాబట్టి ఇవన్నీ కూడా, వృక్షాలన్నీ కూడా లేదా చెట్లన్నీ, లతలన్నీ కూడా ఈ వర్షపు నీటి కారణంగానే మొలకెత్తి రకరకాలైనటువంటి ఔషధులు మనకు వస్తాయి. ఈ ఔషధులు సస్యాల వల్ల, అలాగే ఫలాలు, కాయలు మొదలైనటువంటి వాటి వల్ల మానవుడి యొక్క స్థూల దేహం పోషించబడుతుంది. అన్నం తింటున్నాం కదా, బియ్యమో గోధుమలో ఏవో ఒకటి తింటున్నాం, అలాగే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, ఇలా వృక్షాల నుంచి వచ్చినటువంటి వాటిని మానవుడు తిని శరీరాన్ని పోషించుకుంటున్నాడు. కాబట్టి స్థూల దేహం పోషించబడతా ఉంది. ఈ స్థూల దేహం పంచభూతాల యొక్క పంచీకరణంతో తయారైందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అలా తయారై ఈ ఔషధులు, ఈ రసాల చేత పోషింపబడతా ఉంది. వీటన్నిటిని మానవుడు తినటం వల్ల పోషింపబడతా ఉంది. ఈ స్థూల శరీరం ఏం చేస్తుంది? సూక్ష్మ శరీరాన్ని కప్పి ఉంచుతుంది. మనకి మూడు శరీరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం, స్థూల, సూక్ష్మ, కారణ. సూక్ష్మ, కారణ రెండింటినీ కూడా కప్పి ఉంచేది ఈ స్థూల శరీరం. ఏం చేస్తుంది స్థూల శరీరం? సూక్ష్మ శరీరం నుండి వచ్చేటువంటి ఆజ్ఞల్ని శిరసావహించి ఎలా చెబితే అలా చేస్తుంది. నువ్వు బజారుకి వెళ్ళి పళ్ళు కొనుక్కొని రమ్మంటే పళ్ళు కొనుక్కొని వస్తాయి. నువ్వు దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని రమ్మంటే దండం పెట్టుకొని వస్తాయి. నువ్వు పుణ్యక్షేత్రాలని తిరగమంటే తిరుగుతూ ఉంటుంది. పడుకొని నిద్రపోమంటే నిద్రపోతూ ఉంటుంది. చదువుకోమంటే చదువుకుంటుంది. ఎవరితోటన్నా పోట్లాడమంటే పోట్లాడుతూ ఉంటుంది. ఎవరినన్నా తిట్టమంటే తిడతా ఉంటుంది. అంటే సూక్ష్మ శరీరం నుంచి వచ్చే ఆజ్ఞల ప్రకారం స్థూల శరీరం పనిచేస్తుంది. స్థూల శరీరానికి సొంతంగా అభిప్రాయాలు ఏవి లేవు. కనుక ఆ ప్రకారంగా సూక్ష్మ శరీరం ఆజ్ఞల్ని పాటించేది స్థూల శరీరం. ఆ ఆజ్ఞల్ని పాలించి కర్మలు చేయటం వల్ల కర్మఫలాలు వస్తాయి. ఆ కర్మఫలాలు వాసనలుగా సూక్ష్మ శరీరంలో ముద్రించబడతాయి, దాన్నే కారణ శరీరం అన్నారు. మనం లోపల లోపల ఏమైతే ఆలోచించామో, ఏ పనులు చేస్తా ఏం ఆలోచించామో, ఈ ఆలోచనలన్నీ కూడా వాసనలుగా ముద్రపడి కారణ శరీరంగా ఉంటుంది. ఈ స్థూల సూక్ష్మ శరీరాల మధ్య ఓ విచిత్రమైనటువంటి సంబంధం ఉంది. ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఏమిటయ్యానంటే, రెండు కలిసి ఉంటే బ్రతుకు, రెండు విడిపోతే మరణం. అంతే, స్థూల శరీరం సూక్ష్మ శరీరం కలిసి ఉన్నాయా, మనం జీవించి ఉంటాం, పనులు చేస్తుంటాం, ఆలోచిస్తుంటాం, వ్యవహారాలు నడుపుతుంటాం, అన్ని చేస్తాం. రెండు విడిపోయినాయా, అన్ని స్టాప్, ఇక ఏమి లేదు, అదే మరణం. కనుక రెండు కలిసి ఉంటే బ్రతుకు, రెండు విడిపోతే చావు. అంతే, ఇది ఈ మొత్తం వచ్చినటువంటి విధానం. సముద్రాలు, నదులు, కొండలు, పర్వతాలు, అలాగే ఔషధులు, రసాలు, ఇవన్నీ వచ్చి స్థూల సూక్ష్మ శరీరాల పోషణ. చివరికి ఆ రెండు కలిసి ఉంటే బ్రతుకు, రెండు విడిపోతే సావు. అంతే, ఈ ప్రకారంగా మనకింతవరకు ఆ పరతత్వం నుంచి ఏమేమి వచ్చాయో ఈ 8 మంత్రాల్లో చెప్పుకున్నాం. మొదటి మంత్రం తప్ప రెండవ మంత్రం దగ్గర నుంచి ఆ పరతత్వం నుంచి ఏమేమి వచ్చినాయో వరుసగా చెప్పుకున్నాం. జీవుళ్ళు వచ్చారు, జీవుళ్ళకు కావలసినటువంటి ఆహార పదార్థాలు వచ్చినాయి, జీవులకి ఏదైతే జీవనానికి అవసరమో ఆ ప్రాణ అపానాలు వచ్చినాయి, అలాగే రకరకాలైనటువంటి పంచభూతాలు పంచభూతాల వల్ల తయారైనటువంటి వచ్చినాయి, సప్త సంఖ్యలో ఉన్నటువంటివి అవి వచ్చినాయి, మరి ఇప్పుడు సముద్రాలు, కొండలు, పర్వతాలు, నదులు అవి వచ్చినాయి. ఇలా వివరంగా ఏమేమి వచ్చినాయో మనం ఇంతవరకు చెప్పుకున్నాం. ఇదంతా సృష్టి క్రమం. ఈ సృష్టి క్రమాన్ని వివరించాడు అంగిరసుడు. అయితే ఏమండి, అంగిరసుడి దగ్గరికి శౌనకుడు అనేటువంటి ముని వచ్చి అడిగాడు కదా, గృహస్థుడైనటువంటి ముని వచ్చి అడిగాడు, అయ్యా దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో దాన్ని చెప్పండి అని అడిగాడు. ఆ మాట అడిగాడంటే ఆ శౌనకుడు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడనే అర్థమైపోయింది. అయినప్పటికీ సమాధానం సూటిగా చెప్పాడా, చెప్పల. రెండు రకాల విద్యలు ఉన్నాయ్యా, ఆ రెండు విద్యలు కూడా అపరావిద్య, పరావిద్య. అపరావిద్య అంటేనేమో వేదాలు, వేదాంగాలు, పరావిద్య అంటేనేమో పరమాత్మకు సంబంధించినటువంటిది అని ముందు అపరావిద్యను గురించి చెప్పాడు. అపరావిద్యలో యజ్ఞయాగాదులు ఎలా చేయాలో, ఆ యజ్ఞయాగాదుల వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఆ యజ్ఞయాగాదులను ఎట్లా చేయాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకొని చేయాలి అనేటువంటి విషయాలన్నీ స్పష్టంగా చెప్పి ఆ తర్వాత పరావిద్యను గురించి చెప్తారని ఇప్పుడు ఈ సృష్టి క్రమాన్ని బోధించాడు. అయితే ఈ సృష్టి క్రమాన్ని ఇంతవరకు బోధించి దేని నుండి ఈ సృష్టి ఆవిర్భవించిందో, దేని నుండి ఈ సమస్తము కూడా వచ్చినాయో, ఆ పరతత్వం, ఆ పరమాత్మ ఎక్కడో లేడయ్యా, అది ప్రతి వ్యక్తి యొక్క హృదయ గుహలో నిండి ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. ఉన్నాడు అనగానే ఆయన ఏదో పురుషుడు అనుకోబాకండి, ఉన్నది అంటే ఏదో స్త్రీ అనుకోబాకండి, అది సర్వవ్యాపక సూక్ష్మాతి సూక్ష్మ స్వయం ప్రకాశ చైతన్యం. ఆ చైతన్యాన్ని కంటితో చూడటానికి వీల్లేదు, చెవులతో వినటానికి వీల్లేదు, ముక్కుతో వాసన చూడటానికి వీల్లేదు, నాలుకతో రుచి చూడటానికి వీల్లేదు, స్పర్శించటానికేమో అది సూక్ష్మాతి సూక్ష్మం కనుక దేనికి అందదు. కానీ మనసుతో భావన చేద్దామంటే ఆ భావనకి కూడా అందదు. అదిగో అటువంటి ఆ సర్వవ్యాపక సూక్ష్మాతి సూక్ష్మ స్వయం ప్రకాశ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ ప్రతి మానవుడు, జంతువు, పశువు, పక్షి అన్నింటి యొక్క హృదయ గుహలో నిండి ఉన్నది అని ఇప్పుడు మనకి తెలియజేయబోతున్నాడు. అలా తెలియజేసి ఈ ద్వితీయ ముండకంలోని ప్రథమ ఖండాన్ని ముగించబోతున్నాడు. ఈ ద్వితీయ ఖండంలో 10 మంత్రాలు ఉన్నాయి, ఇప్పుడు 9 చెప్పుకున్నాం. ఈ 10వది ఎందుకు చెప్తున్నాడు అని అంటే ఆ తర్వాత ద్వితీయ ఖండంలోని ద్వితీయ ముండకంలోని ద్వితీయ ఖండాన్ని ప్రారంభించడానికి పునాది వేస్తున్నాడు. అంటే ఇక్కడ పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని చెప్పటం. ఇంకో మాట చెప్పాలంటే శిష్యుడి యొక్క ప్రశ్నకి సూటి సమాధానం చెబుతున్నాడు ఇక్కడ. మరి సూటి సమాధానం చెబితే అయిపోయినట్టే కదండి, కాదు ఒక మాట అలా సూటి సమాధానం చెబితే దాని వివరణ అంతా తర్వాత వస్తుంది. అంటే మోక్షాన్ని పొందాలంటే, పరమాత్మని తెలుసుకోవాలంటే, పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకోవాలంటే మనం ఎట్లా తెలుసుకోగలుగుతాం, ఎలా తెలుసుకొని ఎలా పరమాత్మని చేరుకోగలుగుతాం, ఎలా పరమాత్మతో ఐక్యత చెందుతాం, ఎలా పరమాత్మగా ఉంటాం, ఎలా మోక్షాన్ని పొందుతాం అనే వివరాలన్నీ చెప్పడానికి ఓ చిన్న పునాది వేస్తున్నాడు. అంటే ఈ వంతెన మీదుగా మనం దాటి ఆ పరమాత్మ దగ్గరికి పోవాల. అదిగో ఆ సూటి సమాధానం ఏమిటో మనకి 10వ మంత్రంలో చెప్తున్నారు. ఒక్కసారి మంత్రాన్ని మనం చదువుదాం, ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి పదంతో ప్రయోగిస్తున్నారు. ఇది వేదంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పదం. అదేమిటంటే పురుషయే వేదం, దాంతో మొదలు పెడుతున్నారు. పురుషయే వేదం
పురుషయే వేదం
విశ్వం కర్మ
విశ్వం కర్మ
తపో బ్రహ్మ
తపో బ్రహ్మ
పరామృతం
పరామృతం
ఏతద్యో వేద
ఏతద్యో వేద
నిహితం గుహాయాం
నిహితం గుహాయాం
సో విద్యా గ్రంథిం
సో విద్యా గ్రంథిం
వికిరతీహ సౌమ్యా
వికరతీహ సౌమ్యా.
ఇది ఎందుకనంటే ఈ మంత్రంలో ఒక అద్భుతమైనటువంటి భావం ఉంది. అంతేకాదు ఉపనిషత్తు మంత్రాలను మనం చదువుతున్నామంటే ఈ ఉపనిషత్తు మంత్రాలన్నీ ఏమిటంటే సాక్షాత్తు పరమాత్మ ధ్యానపూరిత హృదయాలతో ఉన్నటువంటి ఋషి పుంగవులకి చెప్పినటువంటివి. ఈ పదాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, పరమాత్మ నుండి వచ్చినాయి. మనం ఏమనుకుంటున్నాం శృతులు అంటే విన్నవి అని, ఎక్కడ విన్నాం, పరమాత్మ నుండి విన్నారు. మనం విన్నామా, మనం విన్నా, మరి ఎవరో విన్నారు. ఎవరా విన్నది అంటే ధ్యానపూరిత హృదయం కలిగినటువంటి ఋషి పుంగవులు. అంటే వాళ్ళు సర్వస్వాన్ని వదిలేసి లౌకిక ప్రపంచాన్ని, బాహ్య ప్రపంచాన్ని వదిలేసి కేవలం పరిశోధనాత్మకంగా ధ్యానపూరిత హృదయంతో ఆ భగవంతుణ్ణి స్మరించటం, తలుచుకోవటం వల్ల ఆ పరమాత్మ నుండి వచ్చినటువంటి మాటలే ఇవన్నీ కూడా. ఆ మహాత్ములు ఏమి విన్నారో వాటిని తమ శిష్యులకి చెప్తే, ఆ శిష్యులు తమ శిష్యులకి చెప్తే, ఆ శిష్యులు తమ శిష్యులకి చెప్తే, అలా గురు శిష్య పరంపరగా మన దాకా వచ్చినాయి. ఇప్పుడు వాటిని మనం చెప్పుకుంటున్నాం. అంటే పరమాత్మ నుంచి స్వయంగా వినిపించినటువంటి మంత్రాలని మనం చదువుతున్నాం. మరి ఇది గొప్ప అదృష్టం అనేటువంటి విషయం జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది, కానీ లేకపోతే తెలియదు. బాగా ఆలోచించాలి, ఆలోచిస్తేనే తెలుస్తుంది. అటువంటివి ఈ ఉపనిషత్తు మంత్రాలు. అందులో ఈ మంత్రం పురుషయేవ పురుషయేవ ఇదం పురుషయే వేదం అనేటువంటి పదంతో ప్రారంభమైంది. అందువల్ల దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ విషయాలన్నీ కూడా ఈ శ్లోక ఈ మంత్రాన్ని గురించి మనం రేపు చెప్పుకుందాం.